భద్రం కర్ణీభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
పదవ మంత్రం.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా.
ఆశ్వలాయనుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యను బోధించమని ప్రార్థించాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాన్ని పొందడం ఎలా అని చెప్తున్నాడు. ఆ బ్రహ్మదేవుడు అంటే సగుణ చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మాన్ని గురించి చెప్తున్నాడు అంటే నిర్గుణం బ్రహ్మ గురించి బోధిస్తున్నాడు అని అర్థం. ఆ బ్రహ్మకి ఈ బ్రహ్మకి ఏమిటి భేదం అంటే, చతుర్ముఖ బ్రహ్మని బ్రహ్మ అంటాం సంస్కృతంలో, దీర్ఘం. బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ ఇద్దరు బ్రహ్మలకి మనం భేదం తెలుసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తున్నాడు అని అర్థం. చతుర్ముఖ బ్రహ్మ ఆ పరబ్రహ్మాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆ పరబ్రహ్మమే సూర్యుడు రూపంలో, చంద్రుడి రూపంలో, ఇంద్రుడి రూపంలో, అన్ని దేవతల రూపంలో, కాల రూపంలో, అగ్ని రూపంలో, అన్నిటా ఆయనే ఉన్నాడు అన్నారు. ఇక్కడ 9వ మంత్రం 8వ మంత్రం సబ్రహ్మ సశివ సైంద్ర. అక్కడ చూడండి విచిత్రం. సబ్రహ్మ అంటే చెప్పేవారు బ్రహ్మదేవుడు. బ్రహ్మ శివ విష్ణు ఇప్పుడు చెప్తున్న బోధించే గురువు ఎవరు? బ్రహ్మదేవుడే. ఆయన ఏం చెప్తున్నారు? ఆ పరబ్రహ్మం బ్రహ్మలో ఉన్నాడు అని చెప్తున్నాడు. గమనించారా? స బ్రహ్మ స శివ స విష్ణు అంటే అక్కడ బ్రహ్మ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మే కదా. ఆ చతుర్ముఖ బ్రహ్మలో పరబ్రహ్మం ఉన్నాడని ఆయన చెప్తున్నారు. అంటే ఏమిటి, ఆ పరబ్రహ్మం నాలో కూడా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. మనకు వచ్చిందా ఈ ఆలోచన? సబ్రహ్మ సశివ సేంద్ర సో అక్షర పరమస్వరాట్. ఆ పరబ్రహ్మమే విరాట్ స్వరూపంగా అన్నిటా ఉన్నాడు. సయేవ విష్ణు, ఆయనే విష్ణువు అన్నారు. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు విష్ణువని, స్థితిని పాలించేటప్పుడు ఆయన విష్ణువని, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మమని, అలాగే లయం చేసేటప్పుడు శివ అని పేర్లు. కాలం కూడా ఆయనే, చంద్రుడు కూడా ఆయనే. సర్వం యద్భూతం, ఏమైతే ఉన్నాయో ఈ సర్వం మొత్తం కూడా భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఉండబోయేవి, భూతకాలంలో ఉన్నవి, వర్తమాన కాలంలో ఉన్నవి కూడా అన్నీ. ఏమిటండి ఇంత దీర్ఘం వాక్యం చెప్తే మాకేమిటి ప్రయోజనం అంటే జ్ఞాత్వా అన్నారు. పరబ్రహ్మమే అన్నిటా ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటాడో అన్నారు. జ్ఞాత్వా తెలుసుకుంటాడో ఎవరిని? తం అన్నారు, ఆ పరబ్రహ్మాన్ని. ఏ విధంగా? అంతటా ఆయనే ఉన్నాడు, అందుగలడు, ఇందు లేడని సందేహము వలదు. ఆ పక్షి శబ్దంలో కూడా ఆయనే ఉన్నాడు, పక్షిలో కూడా ఆయనే ఉన్నాడు. వాహనాల శబ్దంలో ఆయనే ఉన్నాడు, వాహనం నడిపే వారిలో కూడా ఆయనే ఉన్నాడు. మరి అటువైపు ఇటువైపు ఆయనే ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఉన్నాడా లేదా? మనందరిలో కూడా ఉన్నాడు అన్నాడు. తం జ్ఞాత్వా, ఇలా తెలుసుకోవాలి. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని తెలుసుకోవడం కాదు, ఎక్కడో కైలాసంలో ఉన్నాడని తెలుసుకోవడం కాదు, అందరి ఎందు ఉన్నాడు అని తెలుసుకుంటే మృత్యుం అత్యేతి, మృత్యువు నుంచి బయటపడతాడు. అత్యేతి అంటే ఏమిటి? విడిపడతాడు, బయటపడతాడు అన్నారు. మృత్యువు నుంచి బయటపడతాడు, మృత్యువు నుంచి, మృత్యుముఖాన్ని నుంచి బయటపడడానికి మరి ఏదైనా మార్గం ఉన్నదా అండి? ఉపనిషత్తు చదవకుండా, సోమవారం క్లాసుకి రాకుండా, భగవద్గీత చదవకుండా, శాస్త్రం చదవకుండా మరి ఏదైనా మార్గం ఉన్నదా ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి? తెలుసుకున్న తర్వాత మృత్యువు నుంచి బయటపడటానికి మరి ఏదైనా మార్గం ఉన్నదా అంటే శాస్త్రం చెప్తుంది. ఇంగ్లీష్లో చెప్పిన ఐఎమ్ వెరీ సారీ అంటుంది, ఐఎమ్ వెరీ సారీ అంటుంది. క్షమించాలి అంటారు, చూసారా? క్షమించాలి అన్నారు. ఏమిటి అంటే మరో మార్గం లేదు నాయన అని. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? గుడికి వెళ్ళాలి అంటే దక్షిణ మార్గం, ఉత్తర మార్గం, పశ్చిమ మార్గం, నాలుగు రకాల నుంచి నాలుగు రోడ్లు ఉంటాయి, నాలుగు ద్వారాలు ఉంటాయి. కానీ గర్భగుడిలోకి వెళ్ళడానికి నా అన్య పంథ అన్నారు, వేరే మార్గం లేదన్నాడు, ఒక్కటే మార్గం అన్నాడు. అది ఎలాగో అలాగే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకొని మనం మృత్యు భయాన్నించి బయటపడాలి అంటే శాస్త్రం చదివి తీరాలి. అర్థం కావడం లేదండి అంటే అర్థం చేసుకునే వరకు చదువు. చెప్పేవాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదంటే వెతుకు, ఎక్కడున్నారు వెతకి మరీ ప్రార్థించు భగవంతుణ్ణి. ఓ భగవంతుడా, నాకు ఈ యొక్క మృత్యు సంసారా నుంచి బయటపడే మార్గాన్ని చూపించేటటువంటి గురువుని నాకు ప్రసాదించు అంటే తక్షణమే ఆయన మనకు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ప్రసాదించాడా లేదా? నేను అనుకుంటున్నా. సంవత్సరాలు చదువుతున్నారు కదా, శాస్త్రం చదువుతున్నారు కదా. నా అన్య పంథ అంటే మరొక మార్గం, పంథ అంటే మార్గం, అన్య అంటే వేరైనటువంటి. నా విద్యతే నరు, నా అన్య పంథ విముక్తయే, విముక్తి పొందడానికి మరొక మార్గం లేదు. కనుక ఏమిటి? ఆ ఆత్మని తెలుసుకో అన్నారు. ఎలా తెలుసుకోవాలండి అన్నారు. చెప్తా విను అంటున్నారు. సర్వభూతస్థమాత్మానం మస్థాని సర్వభూతాని అన్నారు, చూసారా? ఈశావాస్యమిదం జగత్, యత్కించ జగత్యాం జగత్. ఆ రాముల వారిని త్యాగరాజుల వారు పాడారు, అంతా రామమయం అని. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటిదే అన్నారు. సహ ఏవ అంటే ఆ పరబ్రహ్మమే సర్వభూతస్థం అన్నారు, అన్ని భూతముల యందు ఉన్నవి అన్నారు. అందుకనే మనం చీమలో చూస్తాం, త్యాగరాజుల వారు మరొక కీర్తన రాశారు, చీమలో బ్రహ్మలో అన్నారు, శివకేశవాదులలో అన్నారు. అలా రాయడానికి మంత్రం ఎక్కడ దొరికింది వారికి తెలుసా? కైవల్యోపనిషత్తు హరికాంబోజి రాగంలో ఆయన ఒక కీర్తనం రాశారు, రామ నన్ను బ్రోవరా, రామ నన్ను బ్రోవర అనందులో చరణంలో సీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని పాడతారు. ప్రమాణం, మంత్రమే ప్రమాణం. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, అన్ని భూతములు ఆయనందే ఉన్నాయి, ఆయన అన్ని భూతాలలో ఉన్నాడు. భూతం అంటే ఏదో భూతం అనుకోవాకండి, భూతం అంటే జీవరాశులు, అన్ని ప్రాణులు. మనం కూడా జీవరాశి కిందకే వస్తాం. జీవం అంటే ప్రాణం, ప్రాణం ఉన్నవన్నీ కూడా ప్రాణులు అన్నాం. మనలో అన్ని జీవరాశుల్లో ఆయన ఉన్నాడు, మనందరం ఆయనలో ఉన్నాం. ఇలా అర్థం చేసుకోవాలి. మన ఉదాహరణ, ఇట్లా 10 కుండలు ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4, 5, 10 కుండలు ఉంటే 10 కుండల్లో ఆకాశం ఉంటుందా ఉండదా? చోటు ఆకాశం ఉంది కదా. మొదటి కుండలో ఉంది ఆకాశం, రెండవ కుండలో ఉంది ఆకాశం, మూడవ కుండలో ఉంది సర్వ దీని ఉంటాం కుండ ఘటస్థం ఆకాశం. సంస్కృతంలో ఘటం అంటాం, సర్వ ఘటస్థం ఆకాశం, కరెక్టే కదా. రెండవ పాయింట్ ఏంటి, అన్ని కుండలు ఆకాశంలోనే ఉన్నాయి. అన్ని కుండలు ఆకాశంలోనే ఉన్నాయి, అన్ని కుండల్లో ఆకాశం ఉంది, అన్ని కుండలు ఆకాశంలో ఉన్నాయి. శరీరం కూడా ఒక కుండ లాంటిదే కదా, తలకాయ కరెక్ట్గా ఉందా కుండలాగే. శరీరం కూడా ఇందులో ఆయన ఉన్నాడు, ఈ శరీరం ఆయనలో ఉన్నది. అద్భుతమైన మంత్రము చూడండి, ఇక్కడ ఉన్నాడని తెలియక మనం, హృదయంలో ఉన్నాడని తెలియక ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ప్రహ్లాదుడికి తెలిసిన విషయం హిరణ్యకశిపుడికి తెలియలేదు. చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడికి తెలిసిన విషయం తండ్రికి తెలియలేకపోయింది. భక్తి ఉంటే తెలిసేది, భక్తి ఉంటే కదా. ఈ పిల్లవాడేమో నారాయణ 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 అంటూ ఉంటే మరి భగవంతుడు ఏం చేస్తాడు, వీడికి ఆ జ్ఞానం ఇచ్చేశాడు. ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఆయన తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో ఆయన వారికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కోరుకున్న వారికి కోరుకున్నంత అంటారు, చూసారా, కోరుకున్న వారికి కోరుకున్నంత అని అంటారు. కోరుకుంటే ఇచ్చేవాడే, మనందరం కోరుకుంటున్నాం కనుక మనకి ఇస్తున్నాడు అన్నారు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం, పరమం బ్రహ్మం సంపశ్యన్. ఈ విధంగా బ్రహ్మని తెలుసుకుని అన్నారు. మన చూచి అని చెప్పలేదు ఇక్కడ, సంపశ్యన్ అంటే తెలుసుకుని, ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా గురుముఖంగా ప్రతి వారం క్లాసుకు వెళ్ళి అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. లేకపోతే ఏం చేస్తారని ఇంటి దగ్గర కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి జన్మల తరబడి ప్రయత్నం చేస్తారు నాయన. ఎంత పండితుడైనా సరే గురుముఖంగా చదవకుండా జ్ఞానం రానే రాదు. ఎవరు చెప్పారు, నేను చెప్పలేదు, పరమాత్మే చెప్పారు భగవద్గీతలో. ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి, శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్, స్వతంత్రంగా చేయకూడదట బ్రహ్మాన్వేషణం. ఎంత పండితుడైనా పండితులే చేయకూడదంటే మనం ఎంతండి, పండితులే స్వతంత్రంగా చేయకూడదుట ఆ విచారణ అంటే మనం ఎంత అన్నారు. గురువు ముందు చెప్తుంటేనే మనకు రావడంలా, గురువు ఎదురుగా కూర్చుంటేనే అర్థం కావడంలే, అంటే గురువు లేకుండా అసలేం అర్థమవుతుంది అన్నారు. సమయాన్ని వృధా చేసుకోవాకు, త్వరగా దీన్ని గ్రహిస్తే యాతి నాణ్యైన హేతున పరమం యాతి అన్నారు. ఆ పరబ్రహ్మాన్ని పొందుతాడు అంటే తెలుసుకుంటాడు, నాకంటే ఆ పరబ్రహ్మం వేరుగా లేడు. నాకంటే అన్నప్పుడు ఏ నేను, అనాత్మ ఆత్మ, ప్రతిబింబ చైతన్యమా బింబ చైతన్యమా, బింబ చైతన్యం. నేను అనగానే రెండున్నాయా మిక్చర్, ఆ మిక్చర్లో రెండున్నాయి. ఏం మిక్చర్ అండి, జీడిపప్పు మిక్చరా వేరుశనపప్పు మిక్చరా అంటే ఆ మిక్చర్ కాదు నాయన. ఆత్మ అనాత్మల కలయికలో శరీరం మనసు అనాత్మ, ఆత్మ నేను, ఇది నేను ఆత్మని అని తెలుసుకోవడమే పరమం బ్రహ్మ యాతి అన్నారు. నా అన్యహేతున, మరే కారణం వల్ల కూడా ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. ఓన్లీ గురుముఖంగా శాస్త్రం చదివి తెలుసుకోవాలి. ఇంతవరకు చూశాం. తర్వాత మంత్రం 11వ మంత్రం. దీన్ని తెలుసుకోవడానికి ఎలాంటి సాధన కావాలి? ఉపాయం, మనకన్నీ ఉపాయాలు కావాలి. ఏదైనా కష్టంగా ఉంటే అడుగుతాం ఏమని, కాస్త ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నారు. ఉపాయం అంటే ఏమిటి? బైపాస్ రోడ్డు మీద షార్ట్కట్ మెథడ్. ఉపాయం అంటే టెక్నిక్. ఆ టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. ప్రతి ఉపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది ఉపాయాన్ని చెప్పడానికి. ఆ వేద మాతకి మన మీద అంత కరుణ. ఆ ఉపాయం ముండకోపనిషత్తులోనూ చూసాం, కఠోపనిషత్తులో చూసాం. ముండకోపనిషత్తులో ధనుర్గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం అన్నారు. ఉపనిషత్ అనేటువంటి విల్లును తీసుకో, ఆ శాస్త్రాన్ని తీసుకొని సంధించు అన్నాడు. ఓంకారం తీసుకో గమ్యంగా అని అన్నాడు. అలాగే కఠోపనిషత్తులో చూసాం, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విర్థి మనఃప్రజ్ఞవాన్ నరః అన్నాడు. కథలు చెప్తే బాగా అర్థమవుతుందని రథకల్పన, ధనుర్కల్పన, అలాగే ఇంకొక కల్పన ఇక్కడ. ఆ కల్పన వచ్చే మంత్రమే ఇది, చదువుతాం. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాత్ అభ్యాసాత్ పాశం దహతి పండితః. చాలా ముఖ్యమైన మంత్రం. కైవల్యోపనిషత్తులో అన్ని ముఖ్యమైన మంత్రాలే. ప్రతిరోజు పారాయణం చేయవలసిన ఉపనిషత్తు ఇది. ఆత్మానం అరణిం కృత్వా, ఏమిటి ఆ ఉపాయం? ప్రతి పదార్థానికి తర్వాత వెళదాం, ఆ ఉదాహరణ చెప్తాను నేను. అరణి పొయ్య ముక్క అంటారు. అరణి చెట్టుని చూసారా? అరణి అంటే ఇది ఫిగ్స్ ఏమంటారు, అత్తిపళ్ళు, అత్తిపళ్ళు అమ్మా, అత్తిపళ్ళు, అత్తి వృక్షాన్ని అరణి అంటారు ఇది సంస్కృతంలో. అరణి చెట్టు, ఆ అరణి చెట్టులోంచి రెండు కొమ్మల్ని రాస్తే అగ్ని పుడుతుందట. మామూలుగానే అడవుల్లో చెట్టు చెట్టు రాసుకుంటేనే అగ్ని పుడుతుంది కదా, ఫారెస్ట్ ఫైర్ అంటారు. ఎలా వచ్చిందండి ఫారెస్ట్ ఫైర్? ఎవరు వెలిగించారు నిప్పు అంటే? ఎవరు వెలిగించక్కర్లేదు. ఎండాకాలం ఆ చెట్టు చెట్లు గాలికి రాసుకొని నిప్పు ఉద్భవిస్తుంది. పూర్వకాలంలో యజ్ఞం చేయాలి అంటే, అగ్నిహోత్రం చేయాలి అంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు నిప్పు, లైటర్తో వెలిగించకూడదు, అగ్నిని ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసినటువంటి అగ్ని ద్వారానే యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రం చేయాలి. దాంతో ఆ అగ్నిహోత్రం చేయాలట. పవిత్రమైనటువంటి అగ్ని అది. మన ఇంట్లో వెలిగించేటువంటి అగ్గిపుల్లలు, మ్యాచ్ బాక్సులు, లైటర్ ఇవన్నీ ఉపయోగించకూడదు. పవిత్ర అగ్నిని ఉపయోగించాలంటే ఆ అరణి చెక్క ముక్కను తీసుకొచ్చి ఒకదాన్ని స్థిరంగా ఉంచాలి, కదలకుండా. ఆ స్థిరంగా ఉంచి దాంట్లో ఇంకొక అరణి ముక్కని, పొడుగాంటి ముక్కను తీసుకొచ్చి మజ్జిగ చిలికినట్టు చిలకాలిట. కవ్వం పెట్టి మజ్జిగ చిలుకుతాం చూసారా పెరుగులో, అలా చిలకాలట. ఆ చిలికేటప్పుడు ఏమవుతుంది, ఆ రాపిడికి, ఆ రెండు కొయ్య ముక్కల రాపిడికి అగ్ని ఉద్భవిస్తుందట. మథనం అంటారు, అరణి మథనం అంటారు దాన్ని. అలా అగ్ని ఉద్భవించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కొంచెం కొబ్బరి పీచు పెడతారు అందులో. కొబ్బరి పీచు ఇళ్లల్లో వెనకటి రోజుల్లో పొయ్యి రాజేసేటప్పుడు అట్లాగే ఇప్పటి రాజేయాలంటే ఏం చేసేవాళ్ళు, కాస్త కొబ్బరి పీచు లాంటిది వేస్తే తొందరగా అంటుకుంటుంది. ఆ నిప్పులు కొబ్బరి పీచు వేస్తే అది అంటుకుంటుంది. ఆ కొబ్బరి పీచు తీసుకువెళ్ళి, కొబ్బరి పీచు కానీ దూది కానీ తీసుకెళ్ళి ఆ హోమకుండంలో వేస్తారు. పవిత్ర అగ్ని, ఇది పవిత్రమైన అగ్ని. ఇలా మధించడం వల్ల రెండు అరణి కొయ్య ముక్కలు మధించడం వల్ల అగ్ని ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఆ ఉదాహరణ మనకు ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ అంటే చెప్తున్నారు ఇక్కడ మనస్సు అనేటువంటిది ఒక అరణి, రెండు అరణి ముక్కలు ఉండాలి, ఒకటి క్రింద ఒకటి పైన, కదలకుండా ఉండాలి ఒకటి, కదిలేది ఒకటి, కవ్వల్లాగా కవ్వల్లాగా దానితో చిలుగుతాం అన్నమాట. అలా కదిలేదాన్ని అది కూడా అరణియే, క్రింద ఉన్నట్టు కూడా అరణియే. దానికి ఏం పేరు పెట్టారు ఇక్కడ? ఉత్తర అరణి అధో అరణి అని పేరు. ఆత్మానం అరణిం కృత్వా అన్నారు. అరణి అంటే అధో అరణిం, క్రింద ఉన్నటువంటి అరణి కొయ్య ముక్క అన్నారు, చెక్క ముక్క. ఏం చెక్క అంటే అరణి చెట్టుది. అరణిం కృత్వా ఇక్కడ ఏమిటి, కింద నిజంగా చేయమని కాదు అర్థం. మన మనస్సు అనేటువంటిది ఆ క్రింద అరణి లాంటిది. తర్వాత ఉత్తర అరణిం ప్రణవం కృత్వా అన్నారు. పైన ఉండేటటువంటి అరణి కొయ్య ముక్క ఎటువంటిదంటే ఓంకారం ప్రణవం అన్నారు. ఆ ఓంకారాన్ని మన మనస్సులో, మన మనస్సు అనే అరణిలో మధించాలిట, చిలకాలి. ఎలా అంటే ఆత్మానం అరణిం కృత్వా అంటే వేద విచారం అని అర్థం. వేద విచారం శాస్త్ర శ్రవణం అన్నారు. శాస్త్ర శ్రవణం గురు శాస్త్ర ఉపదేశ ద్వారా, గురుశాస్త్ర ఉపదేశ ద్వారా. ఓంకారం అంటే ఇక్కడ శాస్త్రం అని అర్థం. ప్రణవం అంటే శాస్త్రం. శాస్త్రం అంటే ఏ శాస్త్రం? సామాన్య శాస్త్రమా, జంతు శాస్త్రమా, రసాయన శాస్త్రమా, ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏ శాస్త్రం అంటే ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం. ఆ ప్రణవం అనే దానికి అర్థం అది. శాస్త్రాన్ని నిర్మథనాత్, నిర్మథనాత్ అంటే మథనం చేయడం అన్నమాట, చిలకడం. నిశ్చయైన మథనం. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ తెలుసా క్లాసులో? నిర్మథనం అన్నారు. మీ మనస్సులో ఈ శాస్త్ర వాక్యం వెళ్ళి చిలుకుతున్నది, మనలో ఉన్నటువంటి సంశయాలన్నీ పోగొడుతున్నది. ఎలా తెలుసు అంటే, స్వామిని క్లాస్కి వచ్చిన తర్వాత హాయిగా ఉందండి, ఆనందంగా ఉంది అనుకుంటా ఉన్నది కదా. అంటే మీరు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది ఆనందంగా ఉన్నది అంటే ఏమిటి. వార్త విన్నటువంటి శాస్త్ర వాక్యం మనస్సులో ప్రవేశించి ఆ మనసులో ఉన్నటువంటి గందరగోళాన్ని, సంశయాలన్నీ తొలగించింది అని అర్థం. అది చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్, అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి? ప్రతిరోజు అని అర్థం. ప్రతిసారి అగ్నిని ఉత్పత్తి చేస్తారు, యజ్ఞం చేయాలంటే, యాగం చేయాలి అంటే ప్రతిరోజు ప్రతిసారి చేయాల్సిందే, అభ్యాసం అంటారు. వెన్న కావాలంటే మజ్జిగ రోజు చిలుకుతామా, సంవత్సరానికి ఒకసారి చిలుకుతామా? ప్రతిరోజు చిలకాలి. ప్రతిరోజు మజ్జిగ చిలకాల్సిందే కదా. ఏమంటే నిన్న చిలికాను కదా ఇవాళ, ఎందుకంటే నిన్న తిన్నావు కదా ఇవాళ తింటావు కదా. మజ్జిగ కావాలి అంటే పెరుగు చిలకాలి అన్నారు. అదేవిధంగా ప్రతి వారం ఆ అభ్యాసం ఉన్నారు. ప్రతి వారం వారము మూడు సార్లు, రెండు సార్లు, మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు క్లాసులో వినడం, ఇంటికి వెళ్ళి చదవడం, నోట్స్ వ్రాయడం, మళ్ళీ నోట్స్ చదవడం, మళ్ళీ కూర్చొని అప్పుడప్పుడు నెమరు వేసుకోవడం, ఇన్ని చెయ్యాలి. అది అభ్యాసం అంటే అది నిర్మథనం అన్నారు. అది మథనం అంటారు. అలా చెయ్యగా చెయ్యగా చెయ్యగా, చింతన చెయ్యగా చెయ్యగా, పండిత పాశం దహతి అన్నారు. ఆ వ్యక్తి ఎవరైతే శాస్త్రం చదువుతాడో, నిర్మథనం చేస్తాడో, మనస్సులో ఆ శాస్త్ర వాక్యాలను ఆకలించుకుంటాడో, అవగాహన చేసుకుంటాడో, ఆ వ్యక్తి ఏకాగ్ర చిత్తంతో తదేక నిష్ఠతో ఆ గురువు చెప్పే వాక్యాలనే గ్రహిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి అనర్థం. నిర్మలమైన మనస్సు కలిగి కోపతాపాలు కొంతవరకు తగ్గి ప్రశాంత మనస్సుతో ఏకాగ్ర చిత్తంతో గనక వింటే, వినయంతో, భక్తితో, శ్రద్ధతో వింటే జ్ఞాన నిర్మథనం అన్నారు. చూసారా, భక్తి నిర్మథనం అని చెప్పలే, అష్టాంగయోగ నిర్మథనం అని చెప్పలే, సమాధిలో కూర్చొని నిర్వికల్ప సమాధిలో మథనం అని చెప్పలే, జ్ఞాన నిర్మథనం అన్నారు. జ్ఞాన నిర్మథనం అంటే ఏమిటి? శాస్త్రం ద్వారా, మహావాక్యం ద్వారా ఉత్పత్తి అయ్యే అఖండార్థ బోధక వాక్యం. అఖండార్థ బోధక వాక్యం జ్ఞాన నిర్మథనం అన్నారు. అభ్యాసాత్ అంటే ఉపక్రమ ఉపసంహార అభ్యాస అర్థవాద ఉపపత్తిచే అన్నారు. అపూర్వతా ఫలం అన్నారు. ఇవన్నీ లింగాలు, షట్ లింగాలతో సహా అని. ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వతాఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అని. అందరూ వింటారు శాస్త్రం, అందరూ చదువుతారు శాస్త్రం, కానీ చదవవలసిన విధంగా చదివాడా లేదా, అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకున్నాడా లేదా, అది ముఖ్యం. ఈ షడ్లింగ విచారణ లేకుండా వ్యక్తికి జ్ఞానం రానే రాదు. అందుకని చాలా కష్టపడాలి, సూక్ష్మమైన బుద్ధి కావాలి మనిషికి. అలా ఉన్న వ్యక్తి నిశ్చయేన మథనం కృత్వా పండిత అంటే జ్ఞాని, జ్ఞానం పొందుతాడు, ఆత్మజ్ఞానాన్ని పొందిస్తాడు. పొందంగానే ఏమవుతుంది? పాశం దహతి. పాశం అంటే ఈ బంధాన్ని నుంచి బయటపడతాడు. పాశం అంటే తాడు. తాడు ఏం చేస్తుందండి? తాడును దేనికి ఉపయోగిస్తామండి? బంధించడానికే కదా ఉపయోగిస్తాం. తాడు పని ఏమిటి? బంధించడమే. ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త అహంకారాలు అనేవి మనల్ని బంధిస్తున్నాయి అన్నారు. ఆ బంధనాన్ని నుంచి బయటపడతావు అన్నాడు. శరీరంలో ఉన్నప్పుడే నాకు ఈ బంధాలు లేవు అని తెలుసుకుంటావు అన్నాడు. అది జ్ఞానం అంటే. జీవించి ఉండగానే, జీవించి ఉన్నప్పుడే ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త అహంకారాలు ఇవన్నీ కూడా మిథ్య, నాకు సంబంధం లేదు అంటే ఆ పాశం, ఆ బంధాన్ని దహించినట్లే అన్నారు. ఇక్కడ అగ్నికి ఆత్మజ్ఞానానికి సారూప్యం ఉంది. సారూప్యం అంటే సమాన ధర్మం ఉంది. అగ్ని ఏం చేస్తుంది? ప్రకాశాన్ని ఇస్తుంది, చీకటిని పోగొడుతుంది. ఇవన్నీ సామాన్య ధర్మాలు. ఆత్మ కూడా అజ్ఞానాన్ని పోగొడుతుంది, ప్రకాశాన్ని కలగజేస్తుంది. ఈ సామాన్య ధర్మాలు తెలుసుకోవాలి. ఆత్మకి అగ్నికి, ఆత్మజ్ఞానం జ్ఞానానికి అగ్నికి సమాన ధర్మాలు. అగ్ని కూడా శుద్ధం చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? శుద్ధం చేస్తుంది అన్నిటినీ కూడా. జ్ఞానం కూడా మనిషిని శుద్ధం చేస్తుంది. అజ్ఞానమే అశుద్ధి, అజ్ఞానమే కల్మషం, అజ్ఞానమే కలుషం అన్నారు. అజ్ఞానం పోతే కలుషం పోయినట్లే అన్నారు. రాగ, ద్వేష, కామ, క్రోధ ఎందుకు వస్తాయి? అజ్ఞానం వల్ల వస్తాయి. కనుక రాగద్వేష కామక్రోధాలనే కల్మషాన్ని, రజస్సుని పుట్టించేటటువంటి అజ్ఞానాన్ని పోగొడితే శుద్ధమైనటువంటి ఆత్మ, స్ఫటికం లాంటి ఆత్మ మనకు తెలుస్తుంది అన్నారు. నేనే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు అన్నారు. పండిత అంటే పండా అస్య అస్తి ఇది పండిత. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతడు పండితుడు అన్నారు. చదివినంత మాత్రాన పండితుడు కాదు, సోసో పండితుడు. పండితుడు అని పిలువబడతాడు అంతేగాని నిజమైన పండితుడు కాదు. శాస్త్రం చెప్తుంది నిజమైన పండితుడు అంటే జ్ఞాని మాత్రమే నిజమైన పండితుడు అన్నారు. అగ్ని కూడా అక్కడ పవిత్రమైన అగ్ని తీసుకున్నారు. అక్కడ చూసారా, ఆత్మ జ్ఞానం అనేటువంటిది కూడా పవిత్రమైన అగ్ని లాంటిది అన్నారు. ఇక్కడ ఏ మామూలు అగ్ని తీసుకోలేదు. ఇక్కడ అరణ్యం కృత్వాన్ని ఎందుకు అగ్నిని తీసుకున్నారు అంటే అది పవిత్రమైన అగ్ని, ఆత్మ జ్ఞానం కూడా పవిత్రమైనది అని అర్థం. ఈ అర్థం చెప్తారు. తర్వాత మంత్రం చదువుతాం.
సైవ మాయయా,
సారీ,
సైవ మాయా పరిమోహి తాత్మాం సైవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయం హరోతి సర్వం త్రియన్న పానాదీ విచిత్ర భోగైః సైవ జాగ్రత్ పరితృప్తిమేతి.
పన్నెండవ మంత్రం నుంచి 13, 14 ఈ మూడు మంత్రాలు కూడా అవస్థాత్రయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అవస్థాత్రయం తత్వబోధలో చూసాం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఎప్పుడో చూసాం. తత్వబోధాన్ని ఒకటి చదివామని గుర్తున్నదా? తత్వబోధ చదివాం ఎన్నో సంవత్సరాల కిందట. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, స్థూల ఉపాధి సన్న ఆత్మా జీవయుత్యుచ్యతేన. అవిద్యా ఉపాధి సన్న ఆత్మా జీవయుత్యుచ్యతే, మాయోపాధి సన్న ఆత్మా ఈశ్వర ఇత్యుచ్యతే అన్నారు. కానీ అప్పుడప్పుడు తత్వబోధ చదువుతూ ఉండాలి. ఆ పుస్తకం ఎక్కడుందో వెతకండి, వెతికి అది అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మనకు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మాజీ, బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నారు, ఏ అశ్వలాయన, ఈ ఆత్మ అనేటువంటిది అతి దగ్గరగా ఉన్నది, అందరికంటే సమీపంగా ఉన్నది ఎవరయ్యా అంటే, నాకు అందరికంటే సమీపంగా ఉంది ఎవరు, నాకు నేనే సమీపంగా ఉన్నాను కదా, నాకు నేనే సమీపంగా ఉన్నాను, నా నుంచి అందరూ కొంచెం పక్కన కానీ కొంచెం దూరంగా కానీ ఉంటారు, కానీ నా అంత దగ్గరగా నాకెవరన్నా ఉన్నారా? ఎంతవరకు అర్థం కాని భాష, అర్థం చేసుకుంటే ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇలా అంటే ఆత్మ ఎంతో దగ్గరగా ఉన్నది, ఆ ఆత్మే ఆ ఈశ్వర స్వరూపం అని తెలుసుకున్న క్షణంలో దుఃఖలేశం కూడా ఉండదట మనిషి. దానికోసం ప్రయత్నం చేస్తే దుఃఖలేశం అనేదే ఉండదు. అసలు నీకు దుఃఖం లేదు, నువ్వు ఆత్మస్వరూపం అంటుంది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఆయన ఆత్మను ఎలా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవాలి అన్నాడు. చెప్పండి ఎలా తెలుసుకోవాలి, ఊరిస్తున్నారే కానీ చెప్పనంటారేమిటి అన్నాడు. అలాగే చెప్తారు చూసారా, ఉన్నొట్టంలాగా ఆ సినిమా కొంచెం కొంచెం ట్రయల్ పార్టీ చూపిస్తారు, చూపించి ఆశ కలిగిస్తారన్నమాట, అలా ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు, జాతి పరమం బ్రహ్మం అన్నారు. పొందుతాడు దుఃఖం నుంచి బయటపడతాడు, మృత్యు నుంచి బయటపడతాడు అంటే ఎలా తెలుసుకోవాలంటే, ఆ పరమాత్మ, పరమాత్మ పరిమోహితః అన్నారు. పరమాత్ముడు ఒక్కడే కదా, ఉన్న పరమాత్ముడు ఒక్కడే పరమాత్మ. పరిమోహితః మాయా, మాయా పరిమోహితః, మాయ చేత మోహింపబడినాడట ఆయన. మాయ చేత మోహింపబడినట్లుగా అయి సహయేవ, సహయేవ అంటే ఆ పరమాత్మే మోహింపబడి ఏమైనాడండి అన్నాడు. ఏమైనాడంటామేమిటి, శరీరం ఆస్థాయ, శరీరాన్ని తీసుకున్నాడట, శరీరాన్ని తీసుకున్నాడట, శరీరం ఆస్థాయ. శరీరాన్ని తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే కరోతి సర్వం, అన్ని పనులు చేయడం మొదలుపెట్టాడట. ఆ పరమాత్ముడే శరీరంలో ప్రవేశించి కరోతి సర్వం, అన్ని పనులు చేస్తున్నాడట. ఏమేం పనులు చేస్తున్నాడంటే, ఏం పని ఉంది, స్నానం చేయడం, అన్నం తినడం, టిఫిన్ చేయడం, నిద్రపోవడం, ఆఫీస్కి వెళ్ళడం, సినిమా చూడటం, డాన్స్ ప్రోగ్రామ్ చూడటం, అందరితో మాట్లాడటం, ఆడుకోవడం, వాకింగ్, టాకింగ్, ఎక్సర్సైజ్, ఒకటే రెండు అవన్నీ పనులు సర్వం కరోతి. ఎవరు? ఆత్మ. ఆయన ఎందుకంటే అన్నీ చేయడం అంటే మాయా పరిమోహిత, మాయ చేత మోహింపబడి అన్నారు ఆ పరమాత్మని. అక్కడ చూడండి, సహ ఏవ అన్నారు, అది రెండు చాలా ముఖ్యం. ఆ పరమాత్ముడే అని అర్థం. ఏవ అంటే ఏమని? ఆ పరమాత్ముడే అన్నారు. అందుకే త్యాగరాజుల వారు పాడారు, పరమాత్ముడు జీవాత్ముడు అని పాడాడు. పరమాత్ముడే జీవాత్ముడిగా మారిపోయినాడు. మారి ఏం చేస్తున్నాడు? సోమవారం క్లాసులో కూర్చొని చదువుకుంటున్నాడు. ఎందుకంటే అవిద్య చేత మోహింపబడి మర్చిపోయినాడు తన స్వరూపాన్ని. క్లాస్ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా ఇలా చెప్పుకోవడం. ఆ పరమాత్ముడికి బోధిస్తున్నాను నేను. చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఆ పరమాత్ముడికే బోధిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆ పరమాత్ముడు మర్చిపోయినాడు, గుర్తు చేస్తున్నాను. మర్చిపోగానే ఏమైపోయింది ఆ పరమాత్ముడికి పేరు? జీవాత్ముడు అయిపోయినాడు. నేను జీవుణ్ణి, దాసుణ్ణి, నేను ఒక మనిషిని, ఒక చోట మాత్రమే ఉన్నాను, నాకు ఆకలి దప్పికలు ఉన్నాయి, నాకు మరణం ఇవన్నీ ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాడు చూసారా, మాయ వల్ల. అలా అనుకొని అనుకొని ఎక్కడన్నా శాంతం దొరుకుతుందేమో అని చెప్పి వెతుక్కుంటూ వచ్చాడు ఇలా లోపలికి. ఇలా లోపలికి రాగానే ఆ గురువు చూశాడు, పాపం పరమాత్ముడు వచ్చాడు జీవాత్ముడి రూపంలో కష్టపడుతున్నాడు అని చెప్పి, ఓ జీవా, శిష్యా, నువ్వు జీవుడివి కాదు, నువ్వు పరమాత్ముడివి. తత్ పరమాత్మ త్వమసి. ఈ శరీరానికి రాకముందు నువ్వు పరమాత్ముడివి, శరీరంలోకి రాగానే మర్చిపోయినావు అన్నారు. శరీరంలోకి రాగానే మర్చిపోయినావు అన్నారు. కనుక ఏం చేయాలి? గురువు గుర్తు చేయాలి. ఏమని? తత్ త్వమసి, ఆ పరమాత్ముడివి. ఈ శరీరంలోకి రాకముందు ఉన్నటువంటి ఆ పరమాత్ముడివి. త్వం నువ్వే అన్నారు, నువ్వే అయి ఉన్నావు అన్నాడు. ఏమండి నమ్మ సిక్కిం కావడం లేదండి అన్నాడు. పరమ సత్యం ఇది, ఇందులో సందేహం లేదు. 100% ట్రూత్. ఆ మోహాన్ని తొలగించడమే శాస్త్రం పని. ఆ పరమాత్ముణ్ణి జీవాత్ముడు అనుకుంటున్న పరమాత్ముణ్ణి ఒకసారి మేల్కొలపాలి. అదే చెప్తున్నారు ఇక్కడ మంత్రంలో, శరీరం ఆస్థాయ కరోతి సర్వం. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే, ఎలక్ట్రిసిటీ ఉంది కదండి, విద్యుత్, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మంచి వోల్ట్స్ ఉన్నటువంటి బల్బులు కనుక్కుంటే 300 వోల్ట్స్, 500 వోల్ట్స్లో ఉంటే ప్రకాశంగా ఉంటుంది. అదే 0 వాట్ బల్బులో ఉంటే బల్బులు పట్టుకున్నా ఏం కాదు. అదే 300 వాట్స్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడే మొహం కాలిపోతుంది, దగ్గరికి కూడా వెళ్ళలేము. అదే 0 బల్బ్ అయితే నథింగ్ విల్ హ్యాపీ కదా. ఎలక్ట్రిసిటీలో మార్పు లేదు, ఆ బల్బు ఉపాధి, రెండు ఉపాధులు. పెద్ద బల్బ్ అయితేనో పరిపూర్ణంగా ఇస్తుంది ప్రకాశం, వేడి ఎక్కువగా ఉంటుంది. చిన్న బల్బులో వేడి ఉండదు, ప్రకాశం ఉండదు. ఎలక్ట్రిసిటీ ఒక్కటే. అలాగే మంది 0 వాట్ బల్బ్. ఈ శరీరం పరమాత్ముడు, పరమాత్ముడు అనేటటువంటి విద్యుత్తు, ఈ 0 వాట్ అనేటటువంటి శరీరంలో ఉన్నది, 0 వాట్ బల్బ్ అనే శరీరంలో ఉన్నది. ఈశ్వరుడు అంటే ఆ పరమాత్ముడు ఈశ్వరుడిగా పెద్ద ఉపాధితో ఉన్నాడు. టోటల్ ఈశ్వర అంటాం. మీరు పూజించేటటువంటి ఈశ్వరుడు పరమాత్ముడే. ఆయన శక్తిమంతుడు, పెద్ద బల్బులో ఎక్కువ ప్రకాశంతో ఎక్కువ ఉష్ణంతో ఇచ్చేవాడు ఆయన. మనం 0 వాట్ బల్బ్. ఈ 0 వాట్ బల్బులో ఉన్నది, పెద్ద బల్బులో ఉన్నది ఒకటే అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? బల్బు పగ కొడతారా? బల్బు పగల కొట్టక్కర్లేదు కదా. ఇందులో ఉన్నది విద్యుత్తే, ఇందులో ఉన్నది విద్యుత్తే అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? బల్బు వంక చూస్తారు, అక్కడ రాసి ఉంటుంది 0 వాట్, 300 వాట్స్. 300 వాట్స్ బల్బ్ ఏమో ఈశ్వరుడు, 0 వాట్ ఈజ్ జీవుడు. వీడు దాసుడు, ఆయన స్వామి. ఆయనలో ఉన్నది ఆత్మ, ఈయనలో ఉన్నది ఆత్మ. ఆ పరమాత్ముడే ఈశ్వరుడుగా, ఆ పరమాత్ముడే జీవుడుగా. సర్వం కరోతి అన్నారు. అందుకని బిడ్డ జన్మించంగానే వేదోసి, నీ పేరు వేదం అంటే ఆత్మ. వేదోసి, నీ పేరు ఆత్మ. నాకు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, ఇంకొక అమ్మాయి ఉన్నది, అందరినీ ఆత్మ ఆత్మ అని ఎట్లా పిలిచింది నాయన? అందుకని నీకు ఒక పేరు పెట్టుకుంటాను నేను, సుబ్రహ్మణ్యం. తర్వాత సుబ్బు ఉన్నారు. ఎవరు? ఆత్మ. అమ్మాయికి ఒక పేరు, అమ్మాయి ఆత్మే, పెద్ద అబ్బాయి ఆత్మే. పెద్ద ఆత్మ చిన్న ఆత్మని పిలవలేం కదా, ఇక్కడేం చేయాలి? ఒక పేరు పెడతాం. వేదోసి, నువ్వు ఆత్మవే, అయినా నా కోసం ఒక పేరు పెట్టుకుంటున్నాను అన్నారు. మనకి ఇవన్నీ తెలుసా? నామకరణం చేసేటప్పుడు చెప్తారు ఇవన్నీ. ఆ నామకరణం చేసేటప్పుడు ఆత్మావై వేదోసి, నువ్వు ఆత్మగానే ఉన్నావు, నేను వేరే పేరు పెట్టుకుంటున్నాను నీకు అన్నారు. పరమాత్ముడే జీవాత్ముడిగా మన అవతారం తీసుకున్నాడు. ఆయనైతే త్రిగుణాలని ఆయన చేతిలో పెట్టుకున్నాడు, జీవుడైతే త్రిగుణాలకు బానిసు. ఆయన మాయా అవచ్ఛిన్న చైతన్యం, ఇది అజ్ఞాన అవచ్ఛిన్న చైతన్యం అన్నారు. అదే చెప్తున్నారు, స్త్రీ అన్నపానాది విచిత్ర భోగైహి. ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడిగా శరీరంలోకి రాగానే ఏం చేస్తాడు? భోగాలనన్నీ అనుభవిస్తాడట. స్త్రీ అన్న పానాది, అన్నం భుజించడం, పానం, కాఫీ, టీ, హార్లిక్స్, మంచినీళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు తాగి ఉంటాం? మంచినీళ్ళైనా, పాలైనా, కాఫీ అయినా, టీ అయినా, ఇన్ని తాగుతున్నాం. అన్నం, భోజనం, ఇడ్లీ, వెరైటీస్ ఆఫ్ భోజనం. స్త్రీ అంటే ఇక్కడ అన్ని సంబంధాలు, అన్నయ్య, చెల్లెలు, అక్కయ్య, తల్లి, తండ్రి, అన్ని రిలేషన్స్ అన్నమాట. ఇక్కడ స్త్రీ అని చెప్పింది పురుష సంబంధం, స్త్రీ సంబంధం, భర్త, భార్య, కొడుకు, కూతురు, నాన్న, అమ్మ, ఇలా అనేకమైనటువంటి సంబంధాలన్నీ. స్త్రీ అన్న పానాది ఆది పదార్థ, మీరు చెప్పండి ఆది పదార్థ ఇంకెన్నీ భోగాలు. అక్కడికి చూసి వస్తాం, ఇది చూసి వస్తాం, అది చూసి వస్తాం, అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళొస్తాం, అప్పుడప్పుడు షాపింగ్ వెళ్ళొస్తాం, ఇవన్నీ భోగాలే కదా. భోగైహి అన్నారు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ కాసేపు ఉస్మాన్ రోడ్లోకి వెళ్ళొద్దాం అనుకున్నాడట, రంగనాథ స్ట్రీట్కి వెళ్ళొద్దాం, ఎలా ఉందో చూసి వద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినా ట్రాఫిక్ జామ్. పరమాత్ముడే జీవాత్ముడిగా, ఏ పరమాత్ముడైతే ఆ యొక్క సత్వ రజస్తమో గుణాలని తన అధీనంలో పెట్టుకుంటాడో ఆయన ఈశ్వరుడు. ఏ పరమాత్ముడైతే సత్వరజస్తమో గుణాలకి బానిసైపోతాడో ఆ పరమాత్ముడే జీవుడు. స్వామి ఆసామి, ఆయన స్వామి అయితే అవతారం దిగి వస్తాడు, 3 గుణాలని ఆయన చేతిలో పెట్టుకుంటాడు. అందుకని మనందరం కూడా ఈశ్వరుని పూజిస్తాం. మనల్ని ఎవరిని పూజిస్తారు? ఎందుకంటే మనందరం ఆసాములం. ఆసాములం అంటే సత్వరజస్తమో గుణాలకు బానిసలైపోయి ఉన్నావు, కోప తాపాలకి, ఈర్ష అసూయలకి అన్నారు. ఇవి దాటినప్పుడు నువ్వు స్వామి అవుతావు, లేకపోతే స్వామిని అవుతావు. ఎప్పుడు? సత్వరజస్తమో గుణాలను దాటి. ఈ గుణాలన్నీ కూడా మాయా సంబంధించినవి, నాకు సంబంధం లేదనుకుంటే స్వామి అని, అంతవరకు జీవి అని. స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్ పరితృప్తిమేతి అన్నారు. ఆ పరమాత్ముడే ఈ జాగ్రత్త అవస్థ యందు పరితృప్తిమేతి అన్నారు, ఆనందిస్తూ ఉంటాడట. ఏతి అంటే పొందుతాడు. ఏమిటి పరితృప్తి? తృప్తిగా, ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు? జాగ్రత్త అవస్థ యందు. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థ. ఏం ఉపనిషత్తు చదువుతున్నాం? కైవల్య ఉపనిషత్తు. ఆనందంగా ఉందా లేదా? భోగం. జాగ్రత్త అవస్థలో కైవల్య ఉపనిషత్తు చదువుతున్నాం. రేపేం చేసుకుంటారు? రేపు పండగ. ఏం పండగ? సంధ్యాల పండగ. దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు. ఎవరు పరమాత్ముడు రేపు జంజి వేసుకోబోతున్నాడు. అంత డ్రామా నడుస్తుంది. పరమాత్ముడే అంతటా ఉన్నాడు. ఆయన యొక్క లీల, ఆయనే అన్ని రూపాలలో ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో అన్ని అనుకోద్దుడి నుంచి సాయంత్రం దాకా జాగ్రత్త అవస్థలో ఉండి ఉండి మళ్ళీ రాత్రికి ఏమిటి? తర్వాత మంత్రం కల స్వప్నవస్థ అన్నారు. వేకింగ్ స్టేట్ నుంచి డ్రీమ్ స్టేట్కి వెళ్తున్నాం. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. కనుక ఉపాధి భేదం వల్ల వచ్చిందే కానీ నిజంగా ఆత్మలో భేదం లేదు. పెద్ద అల వస్తుంది, చిన్న అల వస్తుంది. పెద్ద అల వచ్చినా చిన్న అల వచ్చినా కూడా రెండు అలలో ఉన్నటువంటి సత్య పదార్థం ఏమిటి? చెప్పటేమిటి? అలలో ఉన్నటువంటి సత్య పదార్థం ఏమిటి అన్నారు. జలం, నీరు. పెద్ద అలైనా చిన్న అలైనా నీరు నీరే కదా. పెద్ద అల ఈశ్వరుడితో సమానం, పరమాత్మ. చిన్న అల జీవాత్మతో సమానం, ఈ శరీరంలో. పరమాత్మలో జీవాత్మలో సమానంగా ఉన్నదేమిటి? నీళ్ళ. ఆత్మ అక్కడ నీరు అని చెప్పాలని చెప్పి ఇక్కడ నీరు అని చెప్పకూడదు. పరమాత్మలో జీవాత్మలో పరమాత్మ ఈశ్వర, జీవాత్మ ఈ జీవుడు, వీరిద్దరిలో ఒకటేగా ఉన్నది ఏమిటండి అంటే ఆత్మ. ఆ పరమ క్యాన్సిల్, జీవ క్యాన్సిల్, వాట్ రిమైన్స్ అన్నది ఆత్మ. కనుక నేను జీవాత్మని, జీవాత్మని చెప్పేటప్పుడు ఆత్మ ఉందా లేదా అందులో? రామా లేదా? ఆ పరమాత్మలో కూడా ఆత్మ ఉందా లేదా? అప్పుడేం చెప్పాలి మనం? హై పరమాత్మ, యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్ అని చెప్పాలా లేదా? ఓ పరమాత్మ, నువ్వు నేను ఒక్కటే, మన జోడీ ఒక్కటే అన్నారు. అక్కడున్నావు, నేను ఇక్కడ ఉన్నాను, అంతే. అందుకే అన్నమాచార్యుల వారు కీర్తనలో బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే పాటలో నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే వంటు నిద్ర అదియునొకటే అన్నాడు. అప్పుడు రాజు జ్ఞాపకం లేదు, సేవకుడు జ్ఞాపకం లేదు. నిద్రపోయేటప్పుడు ఇద్దరు ఆత్మలే. అది తర్వాత వస్తుంది నిద్ర. ఇప్పుడు స్వప్నం, స్వప్నం గురించి చెప్తున్నారు. ఏమని? సహా జీవహ, సహ జీవహ. ఎవరు? ఏ జీవ? ఏ పరమాత్ముడైతే మాయా పరిమోహితుడై జీవుడిగా ఉద్భవించాడో. మనకు కొంచెంసేపు మనం చెప్పుకుందాం, నేనే పరమాత్ముడిని. పొద్దు నుంచి సాయంత్రం దాకా జాగ్రత్త అవస్థలో ఉన్నాను, రాత్రికి కలగనటానికి వెళతాను. స్వప్నే నీ కలయందు సుఖ దుఃఖ భోక్త. కలలు కూడా సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి. మంచి కళలు వస్తాయి, చెడు కళలు వస్తాయి. ఆనందంగా ఉంటుంది కొన్ని కళలు వస్తే, కొన్ని కళలు వస్తే నిద్ర నుంచే లేచేస్తాం, భయం భయంగా ఉంటుంది. సుఖ దుఃఖ భోక్త. భోక్త అంటే అనుభవించడం. ఏమండి ఈ కళను ఎవరండి పుట్టించారు అంటే, కళను ఎవరు పుట్టించారండి? మనం నిద్రలోకి వెళ్ళాం, కళను ఎవరు పుట్టించారు? స్వమాయయా, నా యొక్క నిద్రాశక్తి చేత. ఇప్పుడు ఎవరికి కళ రాదు కదా ఇక్కడ? ఎవరికి ఇక్కడ కళ రావడం లేదు కదా? మీకు కళ రావాలంటే ఒక శక్తి ఆవరించాలి. ఏమిటది? నిద్రాశక్తి. నా కాసేపు కొంచెం నిద్ర వచ్చిందనుకోండి, క్లాసులో 2 నిమిషాలు, 2 నిమిషాల్లో 20 సెకండ్ల కళ. ఆమెని మీ క్లాసులో ఒక కళ వచ్చిందని చెప్పరు ఎవరు, నాకు తెలుసు అప్పుడప్పుడు నిద్ర వచ్చినప్పుడు. నిద్ర రావడం, కళలోకి వెళ్ళడం సెకండ్స్లో జరిగిపోతుంది. వద్దులేండి కళ రాత్రికి. ఓకే, స్వమాయయ, ఎలాగైతే నిద్రపోయేటప్పుడు నేను నా కళను నా నుంచే కదా సృష్టిస్తాను. స్వమాయయ కల్పిత జీవలోకే, నా యొక్క కల్పితమైనటువంటి వస్తువులన్నీ కూడా చూస్తున్నాను నేను నిద్రలో. నిద్రలో ఏనుగులను చూస్తాను, గుర్రాలను చూస్తాను, కార్లు చూస్తాను, బండ్లు చూస్తాను, ఎన్నెన్నో చూస్తాను నిద్రలో. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఏనుగు వచ్చింది కల్లో చూశాను. ఏనుగు పడుతుందా అసలు మీ మైండ్లో? బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుల వారు చెప్తారు, ఏ జనక, కలొచ్చేటప్పుడు నిద్రలో ఏనుగు చూస్తాం, అసలు ఏనుగు ఉండే స్థలం ఉందా మనకు? రథాలను చూస్తాం, రథాలు, రథయోగాహ, రథాలు వెళ్ళే మార్గాలు చూస్తాం, అవన్నీ పడతాయా మనకు? మాండూక్యోపనిషత్తులో గౌడపాదాచార్య అని వారు చెప్తారు, కళ అనేటువంటిది మనం కల్పించినటువంటిదే దేశ కాల అభావాత్ అన్నాడు. ఆ ఏనుగు పట్టే స్థలము లేదు, ఏనుగు నడిచి వచ్చి రావడానికి పట్టే టైము లేదు మనకి. అబ్బాయిని చూసాం, పెళ్ళి కుదిరిపోయింది, పెళ్ళి అయింది కళలో. అమ్మాయికి పెళ్లి చేసేసారు కళలో అనుకోండి, ఉదాహరణకి 20 నిమిషాల్లో 20 సెకండ్లో పెళ్లి చేస్తారా ఎక్కడన్నా? నిజంగా జాగ్రత్త అవస్థలు అయితే అబ్బాయిని చూడాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. నిన్న అమ్మాయికి కళ్ళలో పెళ్లి జరిగినట్టు జ్ఞాపకం వచ్చింది, కళ వచ్చింది నాకన్నాడు. కళ ఎక్కడ వచ్చింది నీకు? ఎక్కడ టైం ఎక్కడుంది పెళ్లి చేయడానికి? స్థలం ఎక్కడుంది? ఏ మ్యారేజ్ హాల్ ఫిక్స్ చేసావయ్యా అంటే, మ్యారేజ్ హాల్ ఫిక్స్ చేసావా? మ్యారేజ్ హాల్ ఫిక్స్ చేయలేదు. టైం సరిపోయిందా అంటే, కళ వచ్చిందే 20 సెకండ్లు, అంతకంటే రాదండి కళ. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే, అందుకని ఉచితమైనటువంటి దేశము లేదు, కాలము లేకపోవడం వల్ల కళ నిజమా సత్యమా అబద్ధమా? కళ కళ్ళ, కళ సత్యమా కళ్ళ? తమిళం కళ్ళు కాదు, కళ్ళ అంటే అబద్ధం అన్నారు. కళ అనేటువంటిది నిజం కాదని మనందరికీ తెలుసు కదా. ఇంకా మీకు సందేహం వస్తే, రాత్రి కళలో 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు లాటరీ వచ్చిందినట్టుగా కళ వచ్చింది అనుకోండి. రాత్రి కళలో 1 లక్ష రూపాయలు వచ్చినట్టుగా కళ వచ్చింది, ఆనందంగా లేచి కూర్చున్నారు, పరుసు చూస్తే 10 రూపాయలు. 1 లక్ష రూపాయలు ఉండుండే ఎంత బాగుండేది లేదే. ఇలా మీ అనుభవం ఎన్నోసార్లు చెప్పుండింది, కళ పచ్చి అబద్ధం. కానీ ఎక్కడి నుంచి పుట్టింది ఆ కళ? నా నుంచే పుట్టింది. జాగ్రత్తలో ఎవైతే చూశానో, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం యశ్ తజ్జనిత వాసనయా నిద్రాసమయే తత్ ప్రపంచం సుషుప్తి అవస్థాయాం స్వప్నరూపేణ ఆగచ్చతి. ఏదైతే చూస్తామో, ఏదైతే అనుభవిస్తామో జాగ్రత్త అవస్థలో, అదే ప్రొజెక్షన్ అన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ, స్వమాయయా కల్పిత జీవలోకే అన్నారు. ఇదంతా కూడా ఈశ్వర సృష్టి అండి, ఈ జగత్తంతా ఈశ్వర సృష్టి, మన కళ మన సృష్టి. సరే, జీవుడిగా నేను కళను సృష్టించాను, పరమాత్ముడిగా జగత్తు సృష్టించాను. అయిందా? జీవుడిగా ఉంటూ కళ సృష్టించాను, పరమాత్ముడిగా ఉండి జీవుడి రూపంగా ఈ జగత్తుని సృష్టించాను. జీవుడిగా అయి పరమాత్ముడిని అనేక జీవరూపాలుగా నన్ను నేను సృష్టించుకున్నాను అన్నాడు. సుషుప్తి కాలే, సరే కళ వచ్చిందండి, కళ అయిపోయింది. కళ అంతసేపు ఉంటుందా? రాత్రి అంతా ఉంటుంది కదా. కళ నుంచి సుషుప్తికి వెళ్ళిపోతారు, నిద్రకు వెళ్ళిపోతారు. సుషుప్తి కాలే అంటే గాఢ నిద్ర. గాఢ నిద్ర ఎందు కళ గుర్తుకున్నదా? కళ గుర్తున్నదా? కళ గుర్తులేదు. మీరు గుర్తున్నారా? మీకు మీరు గుర్తులేదు. మీ అబ్బాయి గుర్తున్నాడా? అబ్బాయి గుర్తులేడు. అమ్మాయి గుర్తుందా? ఎవరు లేరు. ఓ మీ ప్రియమైన భార్య గుర్తున్నదా, లేకపోతే భర్త గుర్తున్నాడా అంటే ఎవరు గుర్తులేదు. ఎప్పుడు? గాఢ నిద్రయందు సుషుప్తి కాలే సకలే విలీనే, అన్ని లయించిపోతాయి నిద్రలో. పిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు. ఎక్కడ పడుకున్నారో గుర్తుంటుందా? మీ శరీరం మీకు గుర్తుంటుందా? మరి ఏమిటండి మీకు గుర్తున్నది అంటే, ఏమీ గుర్తులేదన్నాడు. సకలం విలీనే, అన్ని లీనమైపోతాయి. ఏమిటి కారణం? తమహ అభిభూత, అప్పుడు ఆ తమస్ అజ్ఞానం అనేది పూర్తిగా ఆవరించి ఉంటుంది. రూపం ఏతి, ఆ పరమాత్ముడు తన ఆత్మస్వరూపంలో లీనమైపోయి సుఖంగా ఆనందంగా ఉంటాడు. ఏ పరమాత్ముడు? ఎవరైతే జాగ్రత్త అవస్థలో ఉండి కష్టపడ్డాడో బుద్ధుని నుంచి సాయంత్రం దాకా, ఇక్కడ సుఖ దుఃఖం జాగ్రత్త అవస్థలో, కలలో కూడా సుఖ దుఃఖం, అలిసిపోయి అలిసిపోయి నిద్రలోకి జారిపోతాడు. నిద్రలోకి పోగానే హాయిగా నిద్రపోయినాను అంటాడు. ఏమండి కష్టంగా నిద్రపోయినానని చెప్తాడు ఎవడన్నా? చాలా కష్టంగా నిద్రపోయినానండి అనండి, హాయిగా నిద్రపోయినానంటావు. నీకు నువ్వే గుర్తు లేకపోతే హాయిగా నిద్రపోయినట్లుగా నీకు ఎట్లా తెలుసు? నీకు నువ్వే గుర్తు లేవు కానీ హాయిగా నిద్రపోయినానని చెప్తావు. అంటే ఏమిటి? అక్కడ నేను ఆత్మస్వరూపంగా ఉండి నా ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను నిద్రలో. స్వప్నే సజీవః సుఖ దుఃఖ భోక్త, స్వప్నమునందు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ సుఖ దుఃఖం నుంచి బయటపడతాడు నిద్రలోకి వెళ్ళగానే అన్నాడు. అర్థమైందా? మూడు అవస్థలు, అందుకే అవస్థ. మూడు అవస్థలు ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలు ఎవరికి ఇప్పుడు? పరమాత్ముడికి. ఏ రూపంలో ఉన్నాడు ఆయన? జీవాత్ముడి రూపంగా ఉన్నాడు. జీవాత్ముడిగా ఉండి నేను పరమాత్ముడిని అని తెలుసుకోలేక జీవుడని భ్రమలో పడ్డాడు మాయ వల్ల. ఆ మాయని ఛేదించాలి. ఎలా ఛేదిస్తాం? శాస్త్రం చదివి అన్నారు. శాస్త్ర దర్పణం ద్వారా అన్నారు. దర్పణం చూస్తే మన ముఖం తెలుస్తుంది, శాస్త్రం చూస్తే మన ఆత్మ తెలుస్తుంది. శాస్త్రంలోకి చూస్తే నేను జీవాత్ముడిని కాదు పరమాత్ముణ్ణి అని తెలుసుకుంటాం. జీవాత్ముణ్ణి కాదు పరమాత్ముణ్ణి అని తెలుసుకుంటాం. ఎవరైనా మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు వాడు అన్నారు, ఏమిట్రా అట్లా ఉంది ముఖం, ముఖం అంతా మసిగా ఉంది, మసి పూసుకున్నాం ఏమిటి అంటే ఏం చేస్తారు మీరు? వెంటనే మళ్ళీ అడుగుతారు, చెప్పండి ఎవరన్నా ఏమిటల్లా మసి పూసుకున్నామేంటి, మొహం అంతా కూడా నల్లగా అట్లా ఉన్నది అంటే ఏం చేస్తారండి వెంటనే మీరు? తుడుచుకుంటే వాడు నవ్వుతాడు, అసలు లేదురా ఏం తుడుచుకుంటున్నావు అంటాడు. ఇప్పటికి తమాషా కన్నానంటాడు. ఫూల్ని చేస్తాడు ఏప్రిల్ ఫూల్. వెంటనే ఏం చేస్తారు తెలుసా మీరు? అర్థం చూసుకుంటారు. వాడు అన్నమాట నిజమా కాదా, అసలు నలుపు ఎక్కడి నుంచి వచ్చింది, నేనేం పట్టుకోలేదే, నలుపు ఉన్నదా లేదా చూసుకుని అర్థం చూసుకుంటారు. అర్థం చూసుకుంటే ఏం తెలుస్తుంది? నలుపు ఉన్నదా లేదా తెలుస్తుంది, ఉంటే కడుక్కుంటారు. అర్థమైందా? అర్థమైతే అదే అర్థమవుతుంది. ఏమిటది? పరమాత్ముడిగా ఉన్న నేను జీవాత్ముడు అనుకుంటున్నాను. శాస్త్రం అనే అర్థాన్ని గనక చూస్తే ఒక్కసారి శాస్త్రం చెప్తుంది, ఈ జీవాత్ముడు అనే మసి లేదు నీకు, అసలు నువ్వు అనుకుంటున్నావు ఉన్నదని బాధపడుతున్నావు. ఆ శాస్త్రం చెప్తుంది నువ్వు పరమాత్ముడివే అని తెలియజేస్తుంది మనకు. అప్పుడేమిటి అంటే జనన మరణ వ్యాధి జర వీటి వల్ల వచ్చే దుఃఖం దహతి అన్నాడు. దహించి వేస్తుంది ఈ జ్ఞానం. అటువంటి జ్ఞానం ఇచ్చేటటువంటి శాస్త్రం ఇది. ఇక ఎంతో శ్రద్ధతో చదివితే, ఏకాగ్రతతో చదివితే, అభ్యాసం కంటిన్యూస్గా చదువుతూ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది ఈ జ్ఞానం. ఇక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఎవరికి అవస్థని ఇప్పుడు? పరమాత్ముడికే. జీవాత్ముడి రూపంలో ఉన్న పరమాత్ముడికే. కనుక నేను పరమాత్మని అని చెప్పండి. జీవాత్మ రూపంలో ఉన్న నేను పరమాత్మని, నాకు దిగులు చింత వ్యాధి మరణం ఉంది అనుకుంటున్నాను భ్రమ వలన, అజ్ఞానం వలన. ఇప్పుడు నేను కైవల్యోపనిషత్తు చదవడం వలన నాలో అజ్ఞానం పోయింది, పోవడం వల్ల నేను పరమాత్మని, ఈ శరీరాన్ని కాదు మనస్సుని కాదు అని తెలుసుకున్నాం. తర్వాత చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.